సువర్ణ రజత స్రజాం, స్రక్ అంటే దండ, ఇలా దండని స్రక్ అంటారు. ఇది పుష్ప స్రక్, పూల దండ. కానీ ఆవిడేం వేసుకుంది, సువర్ణ బంగారము, రజత వెండి, స్రజాం దండలు ధరించింది. ఆవిడ మెడలో గొలుసులు ఉన్నాయి, ఆ గొలుసులు కొన్ని బంగారం కొన్ని వెండి. ఆవిడ చంద్రస్వరూపిణి, ఎందుకంటే ఈ అప్సరసలతో పాటు ఈవిడ పుట్టడానికి ముందు చంద్రుడు కూడా పుట్టాడు, పుట్టి యథాస్థానానికి వెళ్ళాడు. చంద్రుడు కూడా శాపవశాత్తు దుర్వాసుడి శాపం వల్ల సముద్రంలో కలిసిపోయాడు. ఆ అందువల్లే అప్సరసలతో పాటు చంద్రుడు పుట్టాడు, ఆయన యథాస్థానానికి వెళ్ళాడు. చంద్రుడు వెళ్ళిన తర్వాత ఆవిడ పుట్టింది కనుక అప్పటి నుంచి చంద్ర సహోదరి అయ్యింది ఆవిడ. అచ్చం చంద్రుడి యొక్క కాంతి ఎలా ఉన్నదో అలాంటి కాంతితో విరాజిల్లేదు, అందుకే చంద్రాం అన్నారు ఆవిడ. అటువంటి లక్ష్మీదేవి అగ్నికాంతితో పుట్టుకొచ్చింది. ఆవిడ పుట్టడమే తామర పువ్వులో పుట్టింది. మళ్ళీ ఆ తామర పువ్వు కూడా తెల్ల తామర పువ్వు కాదు, ఎర్ర తామర పువ్వు. పద్మం నుంచి పుట్టింది ఆవిడ, పుండరీకం నుంచి కాకుండా. ఈ ఎర్ర తామర పువ్వులోంచి చతుర్భుజములతో జగన్మాత పుట్టగానే, ఒరే కాసేపు పాలసముద్రం చిలకడం ఆపండిరా, అసలు ఈవిడ కోసమే లోకమంతా తహతహలాడిపోతున్నది, ఈ జగన్మాత లక్ష్మి లేకపోతే ఒక్కడు ఒక్క క్షణం ఏమైనా చెయ్యగలడా? భాగవత సప్తాహం చెయ్యాలన్నా ఆవిడే ఉండాలి, వినడానికి ఆటోలో రావాలన్నా ఆవిడే రావాలి, ప్లేట్లోకి అన్నం వెళ్ళాలన్నా ఆవిడే ఉండాలి. ఆవిడ లేకపోతే ఈ చరాచర జగత్తులో ఏ పని సాగదు. కాబట్టి ముందు ఈమెను పూజిద్దాం, ఈవిడికి మంగళ స్నానం చేయిద్దాం. నీళ్లల్లోంచి పుట్టినప్పటికీ పుట్టిన ఆవిడికి పురిటి స్నానం చేయించడం ధర్మం అని వాళ్ళు ఏం చేశారంటే, వెంటనేను ఒక పీట పట్టుకొచ్చారు. ఇంద్రుడు పట్టుకొచ్చి ఒక చక్కని బంగారపు పీట పట్టుకొచ్చాడు. అమ్మ, ఆ పద్మంలోంచి పీట మీద కూర్చుంటే నీకు మంగళ స్నానం చేయిస్తాం అన్నాడు. వెంటనే ఆవిడ చక్కని బంగారపు పీట మీద కూర్చున్నది. ఇంతలో ముత్తైదువులు కొంతమంది వచ్చారు. వాళ్ళంతా పసుపు పూశారు, చందనం పూశారు, కుంకుమ బొట్టు పెట్టారు, కొంతమంది నలుగు పెట్టారు. ఇప్పుడు ఈవిడికి నలుగు పెట్టడం అయ్యాక మరి స్నానం చేయడానికి నీళ్లు కావాలిగా. ఈ పాల సముద్రం నీళ్లతో స్నానం చేయించకూడదండి, అందులోంచి ఆవిడ పుట్టింది కనుక ఆ నీళ్లతోటే స్నానం చేయిస్తే బాగుంటుంది. ఆవిడకి స్వచ్ఛమైన నీరు కావాలి, కాబట్టి నిర్మలమైన మురికి లేని పవిత్రమైన నీరు స్నానం కోసం తీసుకురండి అన్నాడు ఇంద్రుడు. వెంటనే దిగ్గజములు, అంతకుముందు ఐరావతం మొదలైనవి పుట్టాయి కదా, ఆ ఐరావతం మొదలైన ఏనుగులు మహావేగంగా స్వర్గానికి వెళ్ళాయి. స్వర్గంలో మందాకిని అనే పేరుతో గంగానది ప్రవహిస్తోంది. ఆ మందాకిని దగ్గరికి వెళ్ళి ఈ ఐరావతం వంటి ఏనుగులు బంగారపు కుండల్ని తొండంతో పట్టుకుని ఆ కుండ నిండా నీరు పట్టేయట. తొండంతో బంగారపు కుండలు పట్టుకున్నాయి, కుండల నిండుగా ఆకాశగంగా జలాన్ని నింపి పట్టుకొచ్చాయి. అంటే ఇప్పుడు వాటి దగ్గర ఉన్నది ఏమిటనమాట, నిర్మలమైన మందాకిని జలం, ఆకాశగంగా జలం, స్వర్గంగా జలం. ఆ జలం పట్టుకొచ్చాయి. పట్టుకొచ్చి అమ్మవారికి ఎనిమిది దిక్కుల్లో నిలబడ్డాయి ఎనిమిది ఏనుగులు, అష్టదిగ్గజములు. ఆ ఏనుగులు అమ్మవారి మీద కుండలతో నీళ్లు దెంబరించాయి. ఆ నీళ్లతో ఆవిడ హాయిగా స్నానం చేయించిందిట. 1000 కుండలతో నీళ్లు పోసాయిటండి ఆ ఏనుగులు. సహస్ర ఘటాభిషేకం జరిగిందనమాట. మన వాళ్ళు ఏం చేస్తున్నారు, పట్టంలో పట్టక అమ్మవారికి అటు ఇటు రెండు ఏనుగులనే పెడుతున్నారు. కర్మ రెండు ఏనుగులు కాదు, ఈ మొత్తం దిగ్గజములన్నీ వచ్చి నెత్తి మీద నీళ్లు పోసాయి. కాకపోతే మనకు ఇబ్బంది ఏంటంటే, అమ్మవారి చుట్టూతో ఏనుగులు పెడితే అమ్మ ముఖం మనకు కనపడదు. అందుకని బొమ్మలు వేసే వాళ్ళకు కొంచెం ఇబ్బంది వచ్చి వాళ్ళు అటు ఇటు రెండు బొమ్మలు వేసి ఏనుగు బొమ్మలు అమ్మని చూపిస్తున్నారు మనకి. కానీ మూలంలో దిగ్గజములు అని బహువచనమే వాడారు. దీనినే శంకరాచార్యులు వారు కనకధార స్తోత్రంలో దిగ్గస్థిభి కనక కుంభ ముఖావసృష్ట సర్వాహిని విమలచారు జలప్లుతాంగీం అన్నాడు ఆయన. దిగ్గస్థిభి, మొత్తం దిగ్గజములన్నీ కలిసి కనక కుంభ బంగారపు కుండలతో తొండంతో పట్టుకుని సర్వాహిని ఆకాశగంగాజలం తెచ్చాయి. ఆ ఆకాశగంగాజలం ఎలా ఉన్నది, విమల స్వచ్ఛమైన నీరు, ఎక్కడ నీటిలో కాలుష్యం లేదు. ఏమాత్రం కాలుష్యం లేని స్వచ్ఛమైన నీరు, పవిత్రమైన నీరు, నిర్మలమైన నీరు పట్టుకొచ్చాయట. మళ్ళీ ఆ నిర్మలమైన నీరు కూడా చారు అందముగా ఉన్నదట. నీళ్లు అందంగా ఉంటాయండి కొన్ని చోట్ల. మీరు గంగానదిని చూడండి, గంగానదీ జలం ప్రయాగ దగ్గర అందంగా కనపడుతుంది. అదే కొన్ని నదులు నీళ్లు చూస్తే మనకి భయం కలుగుతుంది. కృష్ణానదిని చూస్తే ఇప్పటికీ నాకు భయమే, ఆ నల్లగా ఉన్న నీళ్ళని చూస్తే. యమునానది కొన్ని ప్రాంతాల్లో చూస్తే మనకి భయం గొలుపుతుంది. అంటే నీటిని చూడగానే కూడా మనకి నిర్మలత్వం వల్ల అందంగా ఉందనిపిస్తుంది, భయం కలగకుండా ఉండాలి. ఆ నీరు ఆకాశ గంగాజలాన్ని దిగ్గజములు ఎనిమిది కూడా బంగారపు కొండలతో తెచ్చాయి. ఆ నీరు అందంగా కూడా ఉందట. ఆ నీరు అమ్మవారి మీద పోసాయట, ఆ కొండ మూతిలోంచి ఆ నీళ్లు అమ్మ మీద పడ్డాయట. ఆ నీటితో పులత తడపబడిన అంగీం అవయవములు కలిగింది అయ్యింది. అంటే అమ్మవారి శరీరం అంతా తడిసింది, బాగా తడవాలి. మళ్ళీ స్నానం చేసేటప్పుడు కాసి నీళ్ళు వసుకుని సగం శరీరం తడిసి తడవకుండా రుద్దుకుని రుద్దుకోకుండా ఉండకూడదు. పూర్తిగా శుభ్రంగా శరీరమును ప్రక్షాళన చేసుకున్నది ఆ తల్లి. ఈ స్నానం పూర్తవగానే ముత్తైదువులు చుట్టూత తెరలు కట్టారు. కట్టి పట్టు వస్త్రాలు పట్టు వచ్చి అమ్మకు ఒళ్ళంతా మెత్తగా తుడిచారు. మళ్ళీ గరుక్ గరుక్ గుడ్డలతో కాకుండా మెత్తని గుడ్డలతో తుడిచారు. తుడిచాక హిమవంతుడు ఓ చక్కని చీర పట్టుకొచ్చాడు, సముద్రుడు మరొక చీర పట్టుకొచ్చాడు. ఈ రెండు చీరల్నే ఆవిడ చుట్టబెట్టుకున్నది. ఆవిడకు కావలసిన వస్త్రాలు కొందరిచ్చారు, నగలు కొందరిచ్చారు. ఇంతలో కుబేరుడు వచ్చాడు, ఎప్పుడూ వాడిపోకుండా ఉండే పూలదండ ఇచ్చాడు. ఈ పూలదండ మెడలో వేసుకుంటే ఇంకెప్పుడు వాడిపోవడం ఉండదన్నమాట. ఫ్రిడ్జుల్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏడాది క్రితం ఇచ్చిన దండ ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత మళ్ళీ పట్టుకొచ్చి గురువుగారు లాస్ట్ ఇయర్ మీ మెడలో వేసిన దండండి ఈ ఏడాది కూడా వేస్తామంటే అది ఎంత ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం ఆ దండ మెడలో వేసుకుంటే జజ్జు అవుతుంది. అందువల్ల సహజంగా పూలు ఏంటంటే ఇవాళ వేస్తే రేపటికి వాడిపోతాయి. కానీ ఆనాడు కుబేరుడు ఇచ్చిన దండ అమ్లాన పుష్పమాల, మ్లానము అంటే వాడిపోవడం, అమ్లానం వాడిపోకుండా ఉండడం, ఎప్పటికీ వాడిపోని పూల దండ పట్టుకొచ్చి ఆవిడ మెడలో వేసుకోమన్నాడు. ఇలా అందరూ తొలు కనుక ఇచ్చారట. ఆఖరణ ఒక ఆయన వచ్చాడు, ఆయనే సముద్రుడు. వాళ్ళ నాన్నగారు ఇప్పుడు సముద్రంలోంచి పుట్టింది కాబట్టి లక్ష్మీదేవి ఆ రోజు నుంచి క్షీర సముద్రరాజ తనయ్య అయ్యింది. ఆవిడ చేతికి దండ ఇచ్చి, అమ్మాయి ఇంతవరకు నీకు స్నానాలు పూర్తయ్యాయి, అలంకారాలు పూర్తయ్యాయి, నగలివ్వడం పూర్తయ్యింది, అన్నీ అయ్యాయి. ఇప్పుడు నువ్వు నీకు తోచిన వాడిని వరించు, నీ చేతికి దండ ఇస్తున్నాను. ఈ దండ ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరి మీద నీకు మనస్సు ఉంటే వాళ్ళ మెళ్ళో వెయ్యి. దానికి స్వయం వరము, తనంత తాను వరుణ్ణి ఎన్నుకునుట అంటారు. స్వయంగా వరుణ్ణి ఎన్నుకునే బాధ్యత పూర్వం ఆడవాళ్ళకి ఇచ్చేవారు. ఆడవాళ్ళ చేతికి దండిచ్చి, ఇదిగో ఆయన చూడు, ఆయన ఏదో పుల్లారావు గారు, ఈయన పద్మాకర్ గారు, ఈవిడేదో సుధాకర్ గారు, ఈయన సత్యనారాయణ గారు, వీళ్ళల్లో నీకు ఎవరు నచ్చారో చూసుకో అంటే అప్పుడు ఆవిడ దండొచ్చుకుని, ఈయన నల్లగా ఉన్నాడు, ఈయన తెల్లగా ఉన్నాడు, ఈయన కుర్రాడు, ఈయన కొంచెం కుర్రాడైనప్పటికీ కర్మగాలి మూతి మీద మీస మాత్రం తెల్లబడింది, ఇవన్నీ వర్ణించుకుంటూ వీటిల్లో ఎవరు బాగా నచ్చితే వాళ్ళ మెళ్ళో వేసేవారు. ఆ నచ్చే ముందు వాళ్ళ గురించి చెప్పాలండి, అది కూడా నియమం. వీడు దుర్యోధనుడు, వీడు ఇలాంటి వాడు, ఆయన ధర్మరాజు, ఆయన లక్షణాలు ఇవి, ఇదో వీడున్నాడు, వీడి పేరు శకుని, వీడికి జోదం అంటే పెచ్చ, వాడు సైంధవుడు తాగుబోతు, ఇలా అన్నీ ఇవన్నీ చెప్పేసేట్టు వాడి మొహం మీదే. వాడి మొహం మాడిపోతున్నా సరే వీడి మొహం తగలే వీడు ఎప్పుడు తెగ తాగుతాడు అని చెప్పేవారట. అప్పుడు కూడా నచ్చి తాగుబోతు మెడలో కూడా వేసిన వాళ్ళు ఉన్నారు తెలిసినా మీకు. ఓ పురాణ గాథ ఉందిగా పద్మపురాణంలో, వీడు తాగుబోతు దొంగాడు, ఎప్పుడొకప్పుడు దొంగడు కాబట్టి రాజుగారికి దొరుకుతాడు, రాజుగారు ఉరిశిక్ష వేస్తారంటే ఉరిశిక్ష వేసినా సరే నాకు దొంగని చేసుకోవాలని ఉంది అని వీడు మెడలో వేసింది. అదొక కర్మ. మరి మనం చూస్తాంగా ఫ్యాక్షనిస్టులు పెళ్లి చేసుకోవట్లా ఇష్టపడి. కాబట్టి ఎందుకు చెబుతున్నామంటే వాడు ఎంత విధవైన వాణ్ణి వరించే వాళ్ళు ఉంటారు. అందరూ నాలాంటి మంచివాడిని వరిస్తే దేశం ఎప్పుడూ బాగుపడి. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఏదో ఒక సమయంలో ఈ దుర్బుద్ధి పుట్టకుండా ఉండడం కోసమని అన్నీ వివరించేవారట వీడు ఇలాంటి వాడని. అమ్మగారిని ఏమన్నాడు సముద్రుడు చేతికి దండిచ్చి, ఇందులో ఎవరు కావాలో వరించమంటే ఆవిడంది నేను చూసుకుంటానండి. ఇదిట ఒక ఆయన్ని చూసింది, అబ్బాయి వీడికి చాలా పెళ్ళిళ్ళు అయ్యాయి, వీడు అహల్య దగ్గరకు కూడా చెప్పా పెట్టకుండా పోయాడు, అబ్బాయి వీడిని పెళ్లి చేసుకుంటే లాభం లేదు, పైగా రాక్షసులు వచ్చినప్పుడల్లా స్వర్గం విడిచి పారిపోతాడంది. వీడు రాక్షసరాజు, వీడు అసలు బాగాలేడు, వీడికి నెత్తి మీద కొమ్ములు ఉన్నాయి, వీడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి, వీడి జుట్టు అంతా ఎర్రగా ఉంది. కొంతమందికి జుట్టు ఎర్రగా ఉంటుందండి. మరి ఈ మధ్యన కూడా నేను చూస్తున్నాను కర్మ, మరి ఎందుకు వస్తుందో తెలియదు రాగి జుట్టు. ఆ రాగి జుట్టు ఉన్నవాడిని పెళ్లి చేసుకోకూడదు అనుకుంది ఆవిడ. నేను కాస్తమ్మా మళ్ళీ నా మీద పడకండి. ఈ రాగి జుట్టాడికి పెళ్ళి ఏమిటి? రాగి జుట్టాడు ఎవరో తెలిసేందుకు, అగ్నిహోత్రుడికి రాగి వర్ణంలో మీసాలు జుట్టు ఉన్నాయి. చచ్చచ్చ వీడు చాలా వేడిగా ఉన్నాడు, వీడి జుట్టు ఏమో రాగి రంగులో ఉంది, రాగి మీసాలతో ఉన్నాడు, వీడిని చేసుకుని ఒకణ్ణి అనుకున్నది. ఒక ఆయన కంఠంలో విషం ఉంది, విషం కంఠంలో పెట్టుకున్న వాడితో నేనేం మాట్లాడతానని ఒక ఆయన చూసి అనుకుందిట. ఇలా అందరినీ కాదు అనుకుంటూ ఎవరిని వరిద్దామో అనుకున్నది. ఇంతలో ఆకాశం నుంచి ముందు అందమైన చప్పుడు వినపడింది. ఆ చప్పుడు రెక్కల చప్పుడు. ఆ రెక్కల చప్పుడు కూడా ఏదో పక్షులు టపా 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 రెక్కలు కొట్టుకుంటున్నప్పుడు వచ్చే చప్పుడు కాకుండా
ఓం నమో నారాయణాయ అనే మధురమైన శబ్దం వస్తున్నదట. ఇదేమిటబ్బా, పక్షులు టపటప రెక్కలు కొట్టుకుంటున్నప్పుడు విచిత్రమైన శబ్దం వస్తున్నది అని అందరూ అటు చూశారు. ఇంతకీ ఆ పక్షి సాక్షాత్తు వైనతేయుడు గరుత్మంతుడు. గరుత్మంతుడు ఒక్కసారి రెక్కలు ఇలా కొట్టగానే, అల్లార్చగానే, అందులోంచి పిట్టల రెక్కల నుంచి వచ్చే టపటప చప్పుడు కాకుండా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం ధ్వనిస్తుంది. అందుకే ఆయనకి సుపర్ణుడు అని పేరు. కాకులు కొట్టుకున్నట్టుగా టప్టప్ప శబ్దం రాదట. ఆ భగవంతుడు సుపర్ణుడు ఎగురుతూ ఉంటే ఆయన రెక్కల నుంచి నిరంతరం నారాయణ నామమే ధ్వనిస్తుంది. అది కూడా మధురముగా ధ్వనిస్తుంది. ఆ నారాయణ అండంలో కూడా మాధుర్యం ఉండాలి. గోవింద అని ఒక్కొక్కడు అరిస్తే ఈ గొంతు పగిలిపోయినట్టు ఉంటుంది. అప్పుడు మనం కర్ణకఠోరమైన శబ్దం వినలేము. కానీ గరుత్మంతుడు రెక్కలు అల్లారిస్తే అవ్యక్త మధురమైన నారాయణ ధ్వని వస్తుంది. అందరూ అటు చూస్తూ ఉండగా గరుడ వాహనం మీద చతుర్భుజములతో పరమసుందరాకారుడు శ్రీమన్నారాయణుడు వేయించేశాడు. వెంటనే అమ్మవారు లక్ష్మీదేవి ఆయనకే చూసింది. అమర మొత్తైదు వనయి ఉండవచ్చు వరుసకు సవతులెవ్వరును లేరు. ఈయనని పెళ్లి చేసుకుంటే ఎప్పుడూ మొత్తైదువుగా ఉండొచ్చు, నాకు వైధవ్యం ఉండదు. ఈయన పక్కనుంటే నాకు సవతుల బాధ ఉండదు. ఎందుకంటే ఆయన ఎన్ని రూపములతో అయినా ప్రపంచంలో తిరగగలడు. ఒక్క రూపంతో ఉన్నవాడికైతే సవతుల బాధ, కానీ అనేక రూపములు ధరించే పరమాత్మకి సవతులు ఎవరు ఉంటారు? ఇక ఈయన ఎప్పుడూ చల్లగా ఉంటాడు. కోపం అనేది పొరపాటున కూడా ఉండదు. హరిచందనాస్పదం బగు నురంబు, ఈయన వక్షస్థలం చందనము వలె చల్లగా ఉంటుంది. ఈ మహాత్ముడు కరుణాస్వరూపుడు, మృత్యువు లేనివాడు, సకల సంపదలకి నిలయం, లోకములను రక్షిస్తాడు. ఈయనకి భార్యనైతే నేను కూడా జగన్మాతనై కీర్తి పొందుతాను అని ఈ దండపుచ్చుకుని ఏమండి తల ఉంచుతారా అంది. అంత గొప్ప స్వామి కూడా ఆవిడ దగ్గరికి రాగానే తల ఉంచాడు. ఎంత గొప్పవాడైనా దండ వేయించుకోవాలంటే ఏం చేయాలి? తల వంచక తప్పదు. ఇంత గురువు గారైనా ఏమండి మెళ్ళో దండేస్తామంటే ఇలా వంచాలి. ఎందుకులే తల వంచడం అని, తల వంచని వీరుడిగా ఉండడానికి నేను చేతికి పుచ్చుకుంటాను ఈ మధ్యన, అసలు కారణం అది కూడాను. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే స్వామివారు కూడా వినయంగా తల వంచాడు, మెళ్ళో ఆవిడ దండ వేసింది. టక్కన ఆయన ఆవిడని తీసుకున్నాడు. ఓ పక్కన కౌస్తుభమణి, మరో పక్కన శ్రీవత్సం అనే లాంఛనం ఉన్న ఆ వక్షస్థలం మీద చేరి ఎడం వైపున ఆవిడ అతుక్కుపోయి కూర్చున్నది. అందరూ చూస్తూ ఉండగా ఆ దంపతులు అదృశ్యులైపోయారు. అప్పుడు ఇంద్రాది దేవతలు, సమస్త లోకాలకి సంపదలిచ్చే ఆదిలక్ష్మీదేవిని మనం భారీగా కోరుకోవడం ఏమిటి, బుద్ధిహీనులను కాకపోతే ఏ జగన్నాయకుడు ఆవిడని భరించగలడో ఆయనే ఆవిడ పట్టుకుపోయాడు. ఆ లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహంతో మనం సుఖంగా ఉందామనుకుని వారికి నమస్కారం చేసుకున్నారు. మళ్ళీ క్షీరసాగర మదనం మొదలుపెట్టారు. అందులోంచి ఇంకా రకరకాల వస్తువులు పుట్టాయి. అన్నీ పుట్టాక ఇంకా చిట్ట చివర పుట్టుకొచ్చాట ఒక ఆయన, ఆయనే ధన్వంతరి, విష్ణుమూర్తి యొక్క ఒక అవతారం. ధన్వంతరి నాలుగు భుజములతో శ్రీమన్నారాయణుని వలె నల్లని మేఘం వంటి ఆకారంతో, చేతులు అమృత కలశంతో, పైగా కుండ కూడా పట్టుకొచ్చాడు. అది బంగారు కుండ, దానికి నవరత్నాలు తాపడం చేయబడి ఉన్నాయి. ఆ కుండ నిండా అమృతం ఉన్నది. ఈ విధంగా అమృత కలశంతో, అమృత భాండంతో శ్రీమన్నారాయణాంశ స్వరూపుడైన ధన్వంతరి పుట్టాడు. అప్పటిదాకా ఐకవత్యంతో ఈ దేవదానవులు పాలసముద్రం చిలికారు. కానీ ఇప్పుడు అమృతం వచ్చేసిందిగా, చావు లేని మందు వచ్చింది మనకి. ఈ మందు తాగామంటే ఇక జీవితంలో మనకి మృత్యు ఉండదు. ఇటువంటి ఔషధం ఎదురుగుండా వచ్చాక ఇంకా ఆలస్యం ఎందుకు అని అమాంతంగా రాక్షసులు ఆ ధన్వంతరి మీదకి దూకి ఆయన చేతిలో కుండలాగేసుకున్నారు. కనీసానికి దండ నమస్కారం కూడా పెట్టలేదట. చేతిలో ఉన్న కుండలాక్కుని పరిగెత్తడం మొదలెట్టారు. అయితే ఇక్కడే ఒక సుఖం ఉందిలేండి. పాపం దేవతలేమో మనకు మళ్ళీ అమాయకులు కనుక వాళ్ళు అలాగే యుద్ధం చేయలేక ఉండిపోయారు. ఈ రౌడీ పీనుగులైన రాక్షసులు ఆ కుండ లాక్కున్నారు. లాక్కుని ఒకడు తాగబోతుంటే రెండోవాడు వాడి చేతులను తాగేశాడు. వాడు లాక్కుని పరిగెత్తుకుంటూ తాగబోతుంటే మూడోవాడు పరిగెత్తుకొచ్చి అబ్బా మాకు ఇవ్వకుండా నువ్వు తాగేస్తావా అని వాడు లాగాడు. అదే వాళ్ళంతా ఐకమత్యంతో కలిసి తాగుంటే ఎంతో బాగుండేది. కానీ రాక్షసులకు ఐకమత్యం ఉండదండో, అందుకని వాళ్లలో వాళ్ళు కొట్టుకుని వీడి చేతులోంచి వాడు, వాడి చేతులోంచి వీడు లాక్కుంటున్నారు. చివరికి ఎవరి చేతిలోకి వెళ్ళడం లేదు కలశం, ఎవడో తాగట్ల. మనకి సినిమాలో చూపిస్తారు చూడండి, విలన్లు నిధి రాగానే అంతా లాక్కుపోతారు, చివరికి ఆ నిధి ఎవరికీ దక్కదు. ఆ రకంగా వీళ్ళు వాళ్లలో వాళ్ళు కొట్టుకుంటూ కొండ పుచ్చుకుని పరిగెడుతూ ఉండగా దేవతలు కంగారు పడి, అసలే ఇది అమృతం, ఇది మనకి దక్కకపోతే ఒక నష్టం, దానవులకు దక్కితే మరింత నష్టం, దానవులు, ఈ రాక్షసులు, ఈ క్రూరులు అమృతం తాగి మృత్యువు లేకుండా అయిపోతే లోకాలన్నిటినీ నాశనం చేస్తారు. కాబట్టి రక్షించు నారాయణ అంటూ ఉన్నారో లేదో, ఆ రాక్షసుల మధ్యలో ఒక పరమసుందరీమణి ప్రత్యక్షమయ్యింది. ఓ అరి దేవుడు, ఏమి సౌందర్యం అండి బాబా ఆవిడది! పాల సముద్రపు నురగలం ఉందిట ఆవిడ చర్మం, తామరపు ఊరేకుల్లో ఉన్నాయి కళ్ళు, సువాసనతో కూడిన శరీరం, ఆవిడ శరీరం నుంచి మత్తెక్కించే సువాసన వస్తోంది, ఉందా లేదా అనిపిస్తోంది నడుము, మెడ నిండా గొలుసులు వేసుకున్నది, అద్భుతమైన వస్త్రం సగం జార్చి కట్టుకున్నది, పూర్తిగా వస్త్రం ఈ వక్షస్థలం మీద లేకుండా కొంగు జారుస్తూ అటు ఇటు ఒయ్యారంగా నృత్యం చేస్తూ తిరగడం మొదలెట్టింది. ఆ చంద్రబింబాన్ని తిరస్కరిస్తున్న సౌందర్యాన్ని చూడగానే కొండలు పట్టుకున్న వాళ్ళు, పరిగెడుతున్న వాళ్ళు, రాక్షసులు ఎక్కడి వాళ్ళు అక్కడ ఆగిపోయారు. అయ్య బాబో ఏమి సౌందర్యం అన్నారు. అబ్బో ఇటువంటి సుందరీమణి మనకి దక్కితే మన జన్మ ధన్యమైపోతుంది, ఆ సుందరి యొక్క చూపులనే అమృతం ఉంది, ఈ అమృతము లెక్క అనుకున్నారట వాళ్ళు. సుందరిని వంటి దివ్య స్వరూపంబు ఎందెందు వెదకినా లేదు కదా అంటూ పరుగు పరుగురు వెళ్ళి సుందరి సుందరి అనగానే ఆవిడ ఒయ్యారంగా కొంగుదార్చి, రాక్షస వీరులారా, మీ అందరూ ఎంతో ముద్దుగా ఉన్నారు, నల్లగా నిగనగలాడిపోతూ ఈ దంతాలతో, ఈ ముక్కులతో, ఈ పొట్టలతో, అబ్బబ్బబ్బబ్బ ఎంత ముద్దు వస్తున్నారో, ఇంతకీ మీరు ఎందుకు అటు ఇటు పరిగెడుతున్నారు అందిట. సుందరి, అసలు నీ మాటలతోటే మమ్మల్ని చంపేస్తున్నావు, నీ చూపులతో మతిపోతున్నది మాకు, మేము రాక్షసులం, పాల సముద్రం చిరికి కష్టపడి అమృతం తెచ్చుకున్నాం, ఈ అమృతం కోసం కొట్టుకుంటున్నాం, నీలాంటి సుందరీమణి ఈ కుండ తీసుకుని మా అందరికీ సమానంగా పంచిపెడితే ఎంత బాగుంటుందో, ఈ కుండ నీ చేతిలో పెడతాం, మమ్మల్ని అందరినీ విసుక్కోకుండా ఓ చోట కూర్చోబెట్టి అమృతం పంచిపెట్టవా అన్నారట వాళ్ళు. అప్పుడు ఆవిడ ఉందో తెలుసా, మేము వేశ్యలం, పలుకుల్లో అమృతం ఉంటుంది కానీ లోపలంతా విషం ఉంటుంది, మేము మోసాలు చేసేవాళ్ళం, మా అలాంటి వేశ్యల్ని ఎవరన్నా నమ్ముతారా, మీరు ఎంత పిచ్చివాళ్ళు అన్నదట ఆవిడ. అంటే వాళ్ళే ఉన్నారు తెలుసా, అలా అన్నావంటే నువ్వెంత నిజాయితీ పర్రాలు అర్థమైపోయింది, మేము నిన్ను నమ్మేశాం, నీ దగ్గర మోసం లేదు, ఈ కొండంతా నీది, మా మొహం మండ మమ్మల్ని కూర్చోబెట్టి ఆ కొండలో ఉన్న అమృతం మాకు పంచిపెట్టు అనగానే, సరే మీరంతలా కోరితే పంచిపెట్టకుండా ఉంటానా, మరి నేనేం చేసినా తప్పు పట్టకూడదే, అంటే నిన్ను తప్పు పట్టడమా, అబ్బబ్బబ్బా నువ్వు ఆ మాట అంటుంటేనే గుండెల్లో ఏదో గుచ్చుకున్నట్టుగా ఉంది, మేము కూర్చుంటామన్నారు పాపం వాళ్ళు, వాళ్ళందరినీ ఒక చోట కూర్చోబెట్టింది, మీరు ఒక్కరే కూర్చుంటే ఏం బాగుంటుంది, మీరు అమృతం తాగుతుంటే కుళ్ళుకుంటూ దేవతలు కూడా చూస్తే ఎంత బాగుంటుంది, కాబట్టి దేవతలు కూడా మీకు ఎదురుగుండా కూర్చోబెట్టిన అంటే, అలాగే సుందరి అన్నారట, దేవతల్ని వాళ్ళకి ఎదురుగుండా కూర్చోబెట్టింది, ఉత్తరం దిక్కుకేసి ముఖమై దేవతలు కూర్చున్నారు, దక్షిణం దిక్కుకేసి ముఖమై రాక్షసులు కూర్చున్నారు. కూర్చోగానే ఈ సుందరీమణి కొండెలా పుచ్చుకుని దేవతలకి ఇలా కొంచెం కొంచెం అమృతం వరసగా ఇంద్రాదులకు పోస్తూ వీళ్ళకేసి చూపులు చూసి ఒకళ్ళకి కన్ను గీట్టింది, ఒక్కొక్కళ్ళకి కొంగు దార్చింది, ఒక్కొక్కళ్ళకి నడుము చూపించింది, ఈ విధంగా ఉయ్యారాలు ప్రదర్శిస్తూ ఉంటే ఈ చూపుల్లో పడిపోయారు తప్ప ఇక్కడేం దొరుకుతుందో తెలియట్లేదు వాళ్ళకి. అంతటి జగన్మోహనాకారం, అందుకే మోహిని అవతారం అన్నారు, జగన్మోహిని అవతారం అది. ఇంకా రూపాన్ని చూస్తే మురిసిపోకుండా ఎవడన్నా ఉండగలుగుతాడా, మీలాంటి మహా ఇంద్రియ నిగ్రహవంతులు కూడా బుట్లో పడతారట. ఇంకా సామాజుడు పడ్డంలో ఆశ్చర్యమే ఉన్నది. ఈ విధంగా ఆవిడ వరసగా దేవతలందరికీ అమృతం పోస్తూ ఉంటే ఆ సమయంలో రాహు చూశాడు ఇది. అమ్మ బాబో ఇదేదో మోసం, మనకేమో చూపులు, దృగమృతం మనకి, అసలమృతం అటు పోస్తున్నది ఈ సుందరి. ఇది సుందరి కాదు, మన పాలిటి మందరి, ఇది చాలా ప్రమాదకరురాలు, మాకిప్పుడు అర్థమవుతున్నది, ఆ శ్రీ మహావిష్ణువే ఈ కపట వేషంలో వచ్చి ఉంటాడు, ఆయన మహామాయావి, ఇలా నేను ఈ పక్కనే కూర్చుంటే అమృతం నాకు దక్కదు అనుకుని టక్కన దేవతల రూపం ధరించాడు, తన మాయతో ధరించి సూర్యచంద్రుడు పక్కన కూర్చున్నాడు. అంటే ఇదంతా విష్ణువుకి తెలియదా, తెలుసు, కానీ ఆయన కారణ జన్ములను ఎలా రక్షించాలో తెలుసు కాబట్టి ఏమి ఎరగనట్టుగా సూర్యుడు చంద్రుడు తర్వాత పక్కనే కూర్చున్న రాహు చేతులు కూడా కొంచెం పోసేట, ఏ డ్రాప్ ఆఫ్ అమృత, ఒక్క డ్రాప్ పోయిగానే ఈ ఒక్క చొక్క పుచ్చుకుని గొంతుకులోకి దింపుకున్నాడో లేదో సూర్యుడు చంద్రుడు స్వామి అని కొంగుచ్చుకులాగి ఇలా సైగ చేశారట. వెంటనే ఆయన చక్రం విడిచిపెట్టాడు, వాడు అమృతం తాగాడు, అది ఇంకా గొంతుకులోకి దిగలేదు, దిగేలోపు ఈ చక్రం వాడి తల నరికేసింది, దాంతో వాడి తలో చోట మొండి ఓ చోట పడిపోయాయి. కానీ అప్పటికే అమృతం గొంతుకు దాకా వెళ్ళిందిగా, కిందకి దిగలేదు కానీ, దాంతో వాడి తల మాత్రం బతికింది. అప్పుడు బ్రహ్మదేవుడు జాలిపడి ఈ కింద ఉన్న మొండెమును రాహువుగా, తలని కేతువుగా రెండు గ్రహములుగా చేశాడు అని వ్రజభాగవతం చెబుతున్నది. కానీ పోతన భాగవతంలో అజుడు వాని శిరము నంబర వీధిని గ్రహము చేసి పెట్టి గారవించే అన్నారు. భాగవతంలో మాత్రం తలకాయని రాహుగ్రహంగా చేశాడని ఉన్నది. మొండెము కేతుగ్రహం అయ్యింది. సరే, ఏది ఏమైనప్పటికీ మొత్తం మీద వాడు ఒకడు రాహువుగా ఒకడు కేతువుగా మారాడు. ఈ రాహువు సింహిక అనే రాక్షసి యొక్క కొడుకు. ఆ సింహిక ఎవరో తెలుసుగా మీకు, ఆంజనేయుడి చేతిలో చచ్చిపోయింది, లంకానగరం దగ్గర సముద్రంలో ఉన్నది దాని కుమారుడు. తెలియక కొంతమంది సింహిక అంటే అమరకాంత అంటున్నారు. అమరకాంత కాసమండి, సింహిక అనేది అసురకాంత. తెలియక వ్యాఖ్యాతలు కొంతమంది వాళ్ళ సొంత పైత్యంతో ఆధారం లేనివి రాశారు. సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఆ సింహికని సుందరకాండమైన వాళ్ళందరికీ తెలుస్తుంది. హనుమంతుడు ఏం చేశాడు, సంహరించి పారేశాడు లంకానగరానికి వెళుతున్నప్పుడు. అది ఛాయాగ్రాహిణి. మొత్తం మీద రాహుకేతువులు మాత్రం గ్రహాలు అయ్యారు. ఎప్పుడైతే తలకై తెగిపోయిందో వాళ్ళకి, అప్పటికి రాక్షసులకు అర్థమైపోయింది ఈయన అమృతం పోస్తున్నవాడు విష్ణువు తప్ప మోహిని కాదని. కానీ అప్పటికే జరగవలసిన నష్టమంతా జరిగిపోయింది రాక్షసులకి. దేవతలందరికీ అమృతం పోసాడు ఆయన. అమృతం పోసి కొండ చేత్తో పుచ్చుకుని క్షణాల్లో మోహిని రూపం విడిచిపెట్టి శ్రీమన్నారాయణ రూపం ధరించాడు. దాంతో రాక్షసులు ఎంత మోసం, ఎంత దగ ఎంత అన్యాయం, మనమందరం ఇంత కష్టపడి అమృతాన్ని సంపాదిస్తే అమృతమంతా సురల పాలు చేసి అసుల నోట్లో దుమ్ము కొట్టాడు విష్ణువు. ఈ దేవతలందరినీ చంపండి, కొట్టండి, నరకండి, తిట్టండి అంటూ వాళ్ళు కత్తులు, గదలు, సోలాలు, ముద్గరాలు, పట్టిసాలు, ధనుస్సులు పుచ్చుకుని మోకుమ్మడిగా దేవతల మీద పడ్డారు. కానీ అప్పటికే శ్రీహరి కటాక్షంతో అమృతం తగారుగా. దాంతో మృత్యువు లేని బలిష్టమైన శరీరములు కలిగిన వాళ్ళు అయ్యారు దేవతలు. అప్పుడు విష్ణువు మాయమైపోయాడు. వెంటనే దేవతలంతా ఇంద్రుడి నాయకత్వంలో ఐరావతం మీద ఎక్కి యుద్ధానికి వచ్చారు. దేవదానవులకి మధ్యలో ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఇంద్రుడు బలాసురుణ్ణి చంపాడు, నముచిని చంపేశాడు, శంబరుణ్ణి చంపేశాడు. ఇలా అందరినీ వరసపెట్టి చంపి ఆఖరిని బలిచక్రవర్తి మీద వజ్రంతో ఒక్క దెబ్బ కొట్టి కింద పడగొట్టేశాడు. బలిచక్రవర్తి కుప్ప కూలిపోయాట. చచ్చిపోయాడేమో అనుకున్నాడు ఆయన. బలిచక్రవర్తి ఆ దెబ్బ కింద పడిపోతే మరణించి ఉంటాడనుకుని ఇంద్రుడు దేవతల్ని వెంట పెట్టుకుని, అప్పటికే నారదుడు అన్నట్టు ఇంకెందుకు యుద్ధం, అమృతం మీకు వచ్చింది, ఇప్పటికే చాలామంది రాక్షసులు చచ్చిపోయారు, ఇంకా మిగతా రాక్షసుల్ని చంపకండి, మీ దారిని మీరు స్వర్గానికి వెళ్ళిపోండగా యుద్ధం ఆపి ఇంద్రుడు తన వాళ్ళని వెంట పెట్టుకుని స్వర్గానికి వెళ్ళిపోయాడు. హాయిగా స్వర్గ సింహాసనం తిరిగి పొందాడు. శ్రీహరి కటాక్షం ఉండడం వల్ల పోయిన సంపద వచ్చింది, అమృతం వచ్చింది, శత్రువులంతా కకావికలు అయిపోయారు. ఇది జరిగిన కొంతకాలానికి ఒకనాడు శివుడు వైకుంఠానికి వచ్చాడు. శ్రీహరికి నమస్కరించి, స్వామి, ఆ మధ్యన దేవదానవులు అమృతం కోసం కలహిస్తూ ఉంటే నువ్వు ఒక అందమైన స్త్రీ రూపం ధరించి, జగన్మోహిని రూపం ధరించి అమృతాన్ని దేవతలకి పంచిపెట్టావని, రాక్షసుల్ని మోసగించావని విన్నాను. ఆ జగన్మోహిని రూపం ఆనాడు నేను చూడలేదు, ఒక్కసారి నాకు చూపించవా అన్నట్ట. ఎందుకు వచ్చింది నీ పక్కనే మీ ఆవిడ కూడా ఉంది, ఇప్పుడు జగన్మోహిని రూపం నీకు చూపిస్తే కొన్ని ఇబ్బందులు వస్తాయన్నాడు స్వామివారు. ఆ పర్వాలేదులే అన్నట్టు ఈయన. అమ్మ పార్వతి చూపించమంటావంటే నేను కూడా చూడాలనుకుంటున్నాను, చూపించండి అందుట. అలా అన్నదో లేదో అక్కడ మొత్తం దృశ్యం అంతా మాయమైపోయింది. శ్రీహరి అదృశ్యమైపోయాడు. అక్కడ ఒక పూల తోట కనపడింది. ఆ పూల తోటలో ఒక పసిడి బాల కనపడింది, బంగారపు రంగులో ఉన్న బాల. ఆ బాల చేతిలో పూల బంతి పుచ్చుకుని ఆడడం మొదలుపెట్టింది. బంతి పైకి ఎగరేస్తూ కిందకి దూకుతూ కొద్దిగా చెమట పట్టిన ముఖంతో సన్నని నడుము అటు ఇటు తిప్పుకుంటూ ఒయ్యారంగా నృత్యం చేస్తూ కుహు కుహు అని కోయిలతో గొంతు కలిపి పాడుతూ తిరుగుతూ ఉంటే శివుడు పార్వతీదేవి పక్కనున్నామండి అలా తోసి పారేసి పరుగు పరుగున అబల అబల వెళ్ళిపోక వెళ్ళిపోకని వెంటబడ్డట. ఏమి రాశారండి పోతన గారు అక్కడ, ప్రబలోద్యత్కరిణిన్ కరీంద్రుడు రమింపల్ వచ్చులేలన్ శివుండబలా పోకుమి పోకుమీ ఎనుచు. ఒక మంచి ఏనుగు, మదపుటేనుగు, ఆడ ఏనుగు వెంటబడినట్టుగా, ఆగోతు ఆవు వెంటబడినట్టుగా ఈ సుందరి వెనకాతల శివుడు, ఓ అబల పారిపోకు పారిపోకు నాతో కలిసి నృత్యం చెయ్యి అంటూ వెంటబడ్డాడు. ఆ సుందరి దొరికినట్టే దొరికేది, మాయమైపోయేది. ఇలా కౌగిలించుకోకపోతే మధ్యలోంచి మాయమై దూరంగా చెట్టు దగ్గర కనపడేది. చెట్టు దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకోకపోతే ఇంకో చెట్టు దగ్గర కనపడేది. ఈ విధంగా వనమంతా తిప్పిందిట ఆ సుందరానికి దొరకకుండా. అంతటి ఈశ్వరుడు కూడా ఆ సౌందర్యానికి వ్యామోహితుడైపోయాడు. కాము గెలువవచ్చు, మన్మధుణ్ణి జయించవచ్చు, కామారి కావచ్చు, కోరికల్ని కూడా జయించవచ్చు. ఆడువారి చూపు టంపర గెలువంగా వశము కాదు త్రిపుర వైరికైనా అన్నారు. నిజంగా అందగత్తైన స్త్రీ అలా ఒక్క చూపు చూసిందంటే ఎంత ఇంద్రియ నిగ్రహం కలిగిన ఒంగోలు వాళ్ళైనా సరే బుట్టలో పడిపోతారట. త్రిపుర వైరికైనా అన్నారు, సాక్షాత్తు ఈశ్వరుడు కూడా బుట్టలో పడకుండా ఉండలేడు. అది ఆ సౌందర్యంలో ఉన్న మహిమ. ఇంతలో ఏం జరిగింది, ఆ సుందరి వెంట వెడుతున్న ఈశ్వరుడికి హఠాత్తుగా రేతస్సు కింద పడిపోయింది. ఆ రేతస్సు పడిన చోటల్లా అమ్మహాత్ము నిర్మలామోఘ వీర్యం బునేల మీద పడిన చోటల్లా వెండియు పైడియే, పరమ పూజ్యుడైన ఈశ్వరుడి యొక్క రేతస్సు నేల మీద పడిన చోటల్లా వెండిగా బంగారంగా మారిపోయింది. అందుకే వెండి బంగారములు అంటే రుద్ర వీర్యములు అని శాస్త్రం చెబుతున్నది. ఆ విధంగా లోకానికి వెండి బంగారాలు అందించి ఈశ్వరుడు చిరునవ్వు నవ్వి చాలేవయ్యా ఇక జగన్మోహిని రూప ఆగన్నట్ట. అప్పుడు స్వామివారు అసలు రూపం ధరించి, నీ ఒక్కడవు నా వెంట పడినట్టు నటించి కామం నుంచి బయటపడ్డావు. ఈ ప్రపంచంలో కామమును జయించడం ఎవడి వల్ల కాదు, శివకేశవులకు అభేదం. ఆ ఇద్దరూ కలిసి ఆడుతున్న నాటకమని లోకానికి చెప్పడానికి ఈ పని చేసావు నువ్వు స్వామి, ఇక వెళ్ళొస్తానని ఈశ్వరుడి దగ్గర సెలవు తీసుకుని ఆయన తిరిగి వైకుంఠానికి వచ్చాడు. ఇంకక్కడ బలిచక్రవర్తి యుద్ధరంగంలో చావు దెబ్బలు తిరిగి ఎదబడిపోయాడు కదా. ఆయన పడిపోయిన విషయం భృగు మహర్షి యొక్క కుమారుడు శుక్రాచార్యుడికి తెలిసింది. పూర్వం శ్రీ మహావిష్ణువు వక్షస్థలం మీద శ్రీవత్సం అని ఒక పుట్టుమత్సం ఉండేది, ఎప్పుడూ ఉంటుంది. ఆ కాలంలో శ్రీవత్సం మరీ కొట్టొచ్చినట్టు కనపడేది. ఆ శ్రీవత్సం అనే లాంఛనం నుంచి స్వామి సంకల్పంతో ఒక ఆయన పుట్టుకొచ్చాడు. ఆయనే భృగు మహర్షి. అందుకే భృగు మహర్షి శ్రీవత్స గోత్రమునకు ఆజ్య పురుషుడు. అప్పటి నుంచి శ్రీవత్సం అనే లాంఛనం నుంచి పుట్టాడు గనక భృగువుని శ్రీవత్స గోత్రుడు అన్నారు. అందుకే శ్రీవత్స గోత్రంలో ఋషులు ఎవరెవరు, భార్గవ, చ్యావన, ఆప్నువాన, ఔరవ, జామదగ్ని, ఈ ఐదుగురు ఋషులు. అందులో భార్గవ అంటే భృగువు యొక్క సంతానం. భృగు మహర్షి పుట్టాడు. ఆ తర్వాత భృగు మహర్షి యొక్క కుమారుడు శుక్రాచార్యుడు, చ్యవన మహర్షి, ఆప్నువానుడు మొదలైనటువంటి వాడు. వీళ్లలో గొప్పవాళ్ల పేర్లు ఈ ఋషుల పేర్లుగా పెట్టారు. శుక్రాచార్యుడు సాక్షాత్తు విష్ణువుకి మనుమడండి. ఆయన దురదృష్టం ఏంటంటే పరమశక్తి కలిగి ఉండి కూడా రాక్షసులకు గురువు అవడం వల్ల తనకి మూలకారకుడైన పరమాత్మకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ దగ్గర ఉద్యోగం చేయవలసి వచ్చింది. అందుకే ఒక్కొక్కసారి ఉద్యోగం కూడా కొన్ని ఇబ్బందులు కలిగిస్తుంది. అయితేనే పురాణ కథలు శ్రద్ధగా వింటే శుక్రాచార్యుడు అంటే విష్ణువుకి ఎంత ప్రేమ, విష్ణువు అంటే శుక్రుడికి ఎంత భక్తో తెలుస్తుంది. భృగు మహర్షి విష్ణు వక్షస్థలం మీద తన్నాడు. తన్నిన తర్వాత లక్ష్మీదేవి ఆయనకి దూరం అయిపోయింది. దానివల్ల ఆయన ఎంతో బాధపడి మళ్ళీ లక్ష్మీదేవి కోసం తపస్సు చేసి, అమ్మా జగన్మాత మహాలక్ష్మి, నేను త్రిమూర్తుల్లో ఎవరు గొప్పవాళ్ళో పరీక్షించడం కోసం స్వామి వక్షస్థలం మీద తన్నడం వల్ల నువ్వు ఆయన్ని విడిచిపెట్టావు, భార్యాభర్తల్ని దూరం చేసిన పాపాత్ముడి అయ్యాను నేను, కాబట్టి నాకు ఆ పాపం పోవాలి, తిరిగి మిమ్మల్ని కలపాలి, నువ్వు నాకు కూతురై పుట్టు అన్నాడు. అప్పుడు శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు భృగు మహర్షికి, భృగు మహర్షి యొక్క భార్య ఖ్యాతికి ఆవిడ కూతురై పుట్టింది. భృగువు యొక్క కూతురు కాబట్టి అప్పటి నుంచి భార్గవి అన్నారు. ఈ విధంగా భార్గవి అనే పేరుతో ఆవిడ పుట్టిన శుక్రవారమే శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం పూర్ణిమకి ముందు వచ్చే శుక్రవారం. అలా పుట్టింది వరలక్ష్మి వ్రతం. అప్పుడు మళ్ళీ ఆ వరలక్ష్మీదేవిని విష్ణువుకిచ్చి పెళ్లి చేసి ఒకప్పుడు విష్ణువు పుత్రుడు ఇప్పుడు విష్ణువుకి మామయ్యాడు ఆయన. చూసారా,